ఈరోజు విజయదశమి సందర్భంగా శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్యలహరి కావ్యం గురించి మాట్లాడుకుందాం. భారతీయ సాహిత్య ఆధ్యాత్మిక ఆరాధనా సంప్రదాయాల్లో, అభ్యాస సంప్రదాయాల్లో, జ్ఞాన సముపార్జనా సంప్రదాయంలో దేవి చాలా విశిష్ట పాత్ర వహిస్తూ ఉంది. అసలు భారతీయ తత్వశాస్త్రంలో, భారతీయ తాత్విక చింతన వేదాలతో మొదలైందని మనం అనుకుంటే, వేద పూర్వకాలంలోనే మాతృదేవతారాధన ఒక విశిష్టమైనటువంటి ఒక మూల రూపకంగా, ఒక ప్రధాన రూపకంగా అమ్మవారు ఈ దేశంలో ఉంటూ ఉన్నదని, ఆమెను గ్రహించడం ద్వారా, ఆమెను తెలుసుకోవడం ద్వారా సృష్టి గురించి, స్థితి గురించి, లయం గురించి అర్థం చేసుకోగలమని పండితులు, విద్వాంసులు భావిస్తూ ఉన్నారు. మన యొక్క ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క కార్యకలాపం, ప్రతి ఒక్క సంకల్పం, ప్రతి ఒక్క జ్ఞానం, ప్రతి ఒక్క అవస్థని మనం అమ్మవారి స్వరూపంగానే భావిస్తూ ఉన్నాం. మనం మన భాషలో శక్తి పదం కూడా, అంటే మనం నేర్చుకోవడం విద్య, దాన్ని మనం అమ్మవారిగానే భావించాం. విద్యను మనం సరస్వతి అన్నాం. ఆ మాటకు వస్తే సాహిత్యాన్ని కూడా సరస్వతి అన్నాం, సారస్వతం అన్నాం, సరస్వతి స్వరూపం అన్నాం. మనం మన ప్రతి ఒక్క అవస్థ, నిద్ర, బుద్ధి, స్థితి, స్మృతి, విస్మృతి, ప్రతి ఒక్కటి కూడా యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. ప్రతి ఒక్క గుణం, ప్రతి ఒక్క అవస్థ, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క స్థితి గతి స్వరూపాలన్నింటినీ కూడా మనం అమ్మవారి స్వరూపాలుగానే మనం భావిస్తూ ఉన్నాం. శంకరులు వేదాంతి, జ్ఞాని. ఆయన బ్రహ్మ ఒక్కటే నిజం, ఈ ప్రపంచం మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, ఈ ప్రపంచం ఒక కల్పన, ఒక పరికల్పన. ఇది దీనికి యథార్థమైన అస్తిత్వం లేదు. యథార్థమైన అస్తిత్వం కలిగినటువంటిది ఏ విధమైనటువంటి మార్పులకు కానీ, వికృతికి కానీ లోబడినటువంటి ఒక స్వయం అస్తిత్వం, దేని మీద ఆధారపడినటువంటి, దేని ఆమోదాన్ని కోరినటువంటి, దేనివల్ల కూడా ప్రభావితం కానటువంటి ఒక స్వయం సంపూర్ణ అస్తిత్వం. అది ఆది మధ్యాంతాలకు అతీతమైనటువంటిది, అవ్యయం అని చెప్పినటువంటి సత్య శోధకుడు. అటువంటి ఆయన ఒక సౌందర్యాన్ని, శక్తిని, ఈ శక్తి లేకపోతే, ఈ సౌందర్యం లేకపోతే ఈ సృష్టే లేదు, ఈ సృష్టి వచ్చి ఉండేది కాదు అన్నట్లుగా ఒక పరిణామాన్ని చూపిస్తున్నారా, ఒక క్రమోన్మీలనాన్ని వివరిస్తున్నారా అన్నట్లుగా ఉండే ఒక కావ్యాన్ని రాయటమే చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండింది. అందువల్లనే సౌందర్యలహరి ఒక చక్కటి సంస్కృత కావ్యంగా మాత్రమే కాక, ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్య కావ్యంగా, ఒక మంత్రమయ వాక్కుగా, ఒక తంత్రశాస్త్ర గ్రంథంగా ఈ దేశంలో ఎంతో కాలంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అందువల్లనే దీని మీద వచ్చినటువంటి వ్యాఖ్యానాలు మరి ఏ సంస్కృత కావ్యం మీద కూడా మనకు కనబడవు. దాదాపుగా 35 రకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యానాల్లో చాలా వరకు ఎవరో ఒకరిది తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఈ కావ్యమైతే శంకరాచార్యుల వారే రచించారు, కానీ ఈ రచనలో ఆయన తను ఏదైతే తత్వపరంగా, సిద్ధాంతపరంగా, తన వేదాంతపరంగా ప్రతిపాదిస్తున్నటువంటి విషయానికి ఈ కావ్యంలో ఆయన దానికి విరుద్ధంగా ఏమన్నా ప్రతిపాదించారా అని కొంతమంది, ఆయన ప్రతిపాదించిన దానిలో విరుద్ధమేమీ లేదు, ఇందులో వైరుధ్యమేమీ లేదు. ఆయన ఒక అత్యున్నత యోగ భూమికలో తను సిద్ధాంతపరంగా ప్రతిపాదిస్తున్న దాన్ని, ఈ సాహిత్యపరంగా ప్రతిపాదిస్తున్న దాన్ని, రెండింటినీ కూడా సమన్వయించుకున్నారు అని చెప్పేటువంటి వ్యాఖ్యానాలు కొన్ని వికసిస్తూ వచ్చాయి. దీనిలో కూడా ఆయన గానాడ సమాజంలో ఉన్నటువంటి వివిధ ఆరాధనా సంప్రదాయాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, వాటిలో ఉన్నటువంటి పరిహరించవలసినటువంటి, ప్రక్షాళనం చేయవలసినటువంటి వాటిని ఏ విధంగా, ఏ మేరకు ఆయన ప్రక్షాళనం చేశారు, ఏ మేరకు పరిశుభ్రం చేశారన్న అంశం మీద కూడా ఎన్నో వివరణలు ఈ వ్యాఖ్యానాలు మనకు అందజేస్తూ ఉన్నాయి. అయితే సౌందర్య లహరి కావ్యం నాకేమనిపిస్తుందంటే మన తల్లిలాగా చేర తీసుకునేటువంటి ఒక కావ్యం లాంటిదే. కానీ వ్యాఖ్యానాలు చాలా సందర్భంలో మనకు ఆ కావ్యాన్ని దురవగాహంగా అనిపిస్తూ ఉంటాయి. మనకి చాలా విషయాలు తెలియదు, మనకి ఈ కావ్యాన్ని అర్థం చేసుకునే శక్తి మనకి లేదు, మనకి ఇందులో ఏ విషయం తెలియదే అని ఒక భావన కూడా కలగజేస్తూ ఉంటాయి. కానీ యథార్థానికి ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా సౌందర్యలహరి గురించిన రహస్యాలు మనకి తెలియజేసేటువంటి వ్యాఖ్యానాల కన్నా కూడా ఆయా పండితులు, విద్వాంసులు, తత్వవేత్తలు, తంత్రవేత్తలు వారికి వారికి కలిగినటువంటి సందేహాలని, సౌందర్యలహరి వాళ్ళలో జాగృతం చేసిన వివిధ రకాల సంశయాల్ని, వివిధ రకాల నిశ్చయాల్ని సమన్వయించుకునే క్రమంలో వారికి వారు చెప్పుకున్న వ్యాఖ్యానాలుగా కానీ మనం వాటిని భావించినట్లయితే, ఆ వ్యాఖ్యానాలతో నిమిత్తం లేకుండా, ఆ వ్యాఖ్యానాల సహాయం అవసరం లేకుండానే కూడా మనం స్వయంగా నేరుగా మన తల్లిని మనం చేరినట్లుగా చాలా మనం దగ్గరకు చేరొచ్చేటువంటి సంస్కృత కావ్యం సౌందర్యలహరి. సౌందర్యలహరి కావ్యం గురించి, కావ్య ఉద్దేశ్యం గురించి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలోని 31వ శ్లోకంలో ఈ విధంగా అన్నారు. చతుస్రష్ట్యా తంత్రై సకల మతిసంధాయ భువనం స్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వ నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర దిదం. అంటే ఆయన అన్నది ఏంటంటే, పరమేశ్వరుడు అనేక సిద్ధుల్ని కలగచేసేవంటి 64 రకాల తంత్రాలతోటి ఈ ప్రపంచానంతటిని కూడా వశపరుచుకుని క్రీడిస్తూ ఉన్నాడు. కానీ అమ్మా, నువ్వు చెప్పినందువల్ల, నీ పట్టుదల వల్ల సకల పురుషార్థ హేతువైనటువంటి ఈ తంత్రాన్ని భూమి మీదకి తీసుకువచ్చాడు అని. తంత్రం అనే మాట ఈ దేశంలో చాలా రకాలైనటువంటి అపార్థాలకి, దురవగాహనలకి గురైనటువంటి మాట. తంత్రం అనేది చాలా సందర్భాల్లో ఒక రకమైనటువంటి రహస్యమైనటువంటి, నింద్యమైనటువంటి, వదిలివేయవలసినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే భయం కలిగించేటువంటి రకరకాల ఆరాధనా క్రమాలను గురించి మనకి తెలియకుండానే తంత్రం అనే మాట ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాక తంత్రం అనేది ఒక అవైదికమైనటువంటి, వైదిక కర్మాచరణకు విరుద్ధమైనటువంటి, వేదం చెప్పనటువంటి మార్గం అన్నట్లుగా కూడా ఒక బహుళ జనుల్లో ఇటువంటి భావన ఒకటి ఉంది. తంత్రం అంటే ఒక విస్తృతి, దేనైనా కూడా విస్తరించి చెప్పడం తంత్రం. 3 పదాలు మన ఆరాధనా క్రమంలో, ఆరాధనా పద్ధతుల్లో మనకు వినబడుతూ ఉంటాయి. యంత్రం, మంత్రం, తంత్రం అని. యంత్రం అనేది ఒక విజువల్ సింబల్. మనం చూస్తున్నటువంటి దర్శనీయ ప్రపంచాన్ని ఏకోన్ముఖం చేయటానికి మన కంటికి కనబడుతున్నటువంటి సంవేదనలన్నింటినీ కూడా ప్రక్షాళనపరిచి ఒకే ఒక్క దాని పట్ల లగ్నం చేసేటువంటి ఒక ప్రతీకగా యంత్రం అనేది ఉపకరిస్తుంది. మంత్రం అనేది ఒక ఆడిబుల్ సింబల్. అది మన లోపల రకరకాల చంచలమైనటువంటి, సంచరితమైనటువంటి అనేక సంవేదనలన్నింటినీ కూడా ఒకే దాని పట్ల లగ్నమయ్యేటట్లుగా చేసేటువంటి ఒక శబ్దపరమైనటువంటి సంకేతం మంత్రమైతే, ఈ దృశ్యం ద్వారా, శబ్దం ద్వారా చూస్తున్నది, బయటకు చూస్తున్నది, లోపల చూస్తున్నది, ఈ రెండింటినీ సంధానపరిచేటటువంటి ఒక ప్రవర్తనగా, ఒక పద్ధతిగా, ఒక క్రమంగా, ఒక ఆరాధన తతంగంగా తంత్రం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 64 తంత్రాల గురించి ఏవైతే చెప్పారో అవి కూడా శివుడికి, శంకరికి మధ్య అవిచ్ఛిన్నంగా కొనసాగే ఒక నిరంతర సంభాషణలో ఈ అడుగుతుంటుంది ఆయన చెప్తూ ఉంటాడు. వీరిద్దరి సంభాషణలోంచి విస్తరించి 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 మొత్తం ప్రపంచానికి అర్థమయ్యే విధంగా, రహస్యాన్ని బయటికి రాబట్టే విధంగా ఆమె ఆయనతో చెప్పించిన మొత్తం విస్తృత వివరణని మనం తంత్రంగా భావించినట్లయితే, అటువంటి 64 తంత్రాల కన్నా కూడా, అటువంటి 64 తంత్రాలతో ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని మోసపుచ్చాడు భగవంతుడు. అట్లా మోసపుచ్చినటువంటి ఆ తంత్రాలను కాదు అని అమ్మవారి యొక్క పట్టుదల వల్ల, ఆమె పట్టుపడడం వల్ల, ఆ పట్టుపడడం కూడా ఎందుకంటే పిల్లల మీద ప్రేమ వల్ల, పిల్లల మీద ఇష్టం వల్ల పట్టుబట్టినట్లుగా ఈ తంత్రాన్ని, ఈ విద్యని, ఈ అంశాన్ని తీసుకువచ్చాడు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే వేదాంతానికి ముందు, అంటే ఉత్తరమీమాంస అని చెప్పేది ఏదైందో దానికన్నా ముందు పూర్వమీమాంస ఉంది, సాంఖ్య యోగ దర్శనాలు ఉన్నాయి, న్యాయ వైశేషిక దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలన్నీ కూడా ఈ ప్రపంచానికి ఒక కారణాన్ని, ఈ ప్రపంచం కనబడడానికి ఒక కారణాన్ని, ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని వివరించడానికి, ఈ ప్రపంచంలో మనిషి ఏ విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది అన్నటువంటి దాని గురించిన ఒక కర్మ ధర్మ వివరణని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చి, అయితే వేదాంతం కర్మని ధర్మాన్ని కూడా బ్రహ్మంతో సమన్వయం చేయడానికి, ఒక కర్మ ధర్మ బ్రహ్మ సమన్వయంగా వేదాంతం ఈ దేశంలో వికసించింది. వేదాంతం అనేది ఒక అత్యున్నతమైనటువంటి ఒక జ్ఞాన భూమికలో ఒక మనిషి తను పూర్తిగా తనని తను తన సంస్కరింప చేసుకుని అన్ని రకాల ప్రలోభాల నుంచి, వ్యామోహాల నుంచి, ముఖ్యంగా భ్రమల నుంచి విడివడి అంతిమ సత్యం ఏమిటనే ఒక విచారణ క్రమంలో ప్రతి ఒక్కదాన్ని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని వెంగడించుకుంటూ వదిలిపెట్టుకుంటూ అసంగ శస్త్రంతో దృఢైన చిత్వాంది గీత, ఆ అసంగ శస్త్రంతో చాలా బలంగా ఛేదించుకుంటూ తెంపుకుంటూ వెళితే వచ్చేవాడు ఒక అంతిమ సత్యం. కానీ అత్యధిక జనసమూహం, సాధారణ జనసమూహం, సాధారణ ప్రపంచం ఒక దారిని నడుస్తూ ఉన్నది. వాళ్ళకి అంత అత్యున్నతమైనటువంటి జ్ఞానభూమికి చేరే అవకాశము లేకపోవచ్చు, అంత తీక్ష్ణాతి తీక్ష్ణమైనటువంటి ఒక కత్తి వాదర్ లాంటి జ్ఞానంతో తమ ప్రలోభాల్ని ఖండించుకోగలిగే నైపుణ్యం కానీ, ఆ సామర్థ్యం కానీ వాళ్ళకు ఒక్కసారిగా రాబడకపోవచ్చు. కానీ వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, వాళ్ళకు కూడా ఒక విముక్తి తాలూకు అవసరం ఉంది. వాళ్ళు కూడా ఈ ప్రపంచం నుంచి లేదా ఈ భ్రమల నుంచి, ఈ చిత్తభ్రమణ కారణమైనటువంటి కారకమైనటువంటి ఈ లోక వ్యాపారం నుంచి తమను తాము రక్షించుకునేటువంటి అవసరం, ఒక మానసిక అవసరం స్పష్టంగానూ అస్పష్టంగానూ వాళ్ళందరికీ కూడా ఉంది. వాళ్ళకి తమను దీని నుంచి కాపాడేటువంటి ఒక శక్తి లేదా ఒక స్ఫురణ, ఒక రక్షణ ఏదో ఉంది. అంటే ఒక మామూలు చిన్నపిల్లవాడు దెబ్బ తగులుతుంది, ఏమంటాడు అమ్మా అంటాడు. అంటే దెబ్బ తాలూకు బాధ నుంచి తన్ని తక్షణం రక్షించగలిగే శక్తి ఎవరు, తన అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అని పిలుస్తున్నప్పుడు యథార్థానికి అతడు అమ్మ అన్న పిలుపులో కేవలం తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి ఒక జీవ సంబంధమే కాకుండా ఒక అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంబంధం కూడా ఉంది. ఎందుకంటే పిల్లవాడు తన్ని తక్షణం రక్షించినది అమ్మ మాత్రమే, అమ్మ అన్న పిలుపు మాత్రమే, అమ్మ పరిగెత్తుకు వస్తున్నా కూడా కాదు, అమ్మ అన్న పిలుపులోనే ఒక జ్ఞానం ఉంది, ఒక వివేకోదయం ఉంది. అలా అమ్మాని అనగలగడంలో, అమ్మాని పిలవడంలోనే వాడు జ్ఞానైనప్పటికీ కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కడిని తక్షణ విముక్తపరచగలిగేది అమ్మ అన్నటువంటిది మాత్రమే అన్న ఒక ఆలోచన వల్ల ఈ దేశంలో వేదాంతానికి పూర్వం నుంచి కూడా, వేదాంత కాలం నుంచి కూడా, వేదాంత కాలం తర్వాత కూడా మాతృదేవతని, అమ్మవారిని, అమ్మని ఆరాధించడం, అమ్మని కొలవడం, అమ్మని చేరాలనుకోవడం, అమ్మని పట్టుకోవడం, అమ్మ కాళ్ళు పట్టుకోవడం అనేటువంటి ఒక బలమైనటువంటి సంప్రదాయం ఉంది. మనం వామాచారంగా సమయాచారంగా చెప్పే ఈ పద్ధతులు యథార్థానికి ఎటువైపు నుంచి నువ్వు అమ్మ సమీపిస్తున్నావు అన్నదాన్ని తప్ప వాటి యొక్క పరమ ప్రయోజనంలో కానీ, వాటి యొక్క తీక్ష్ణతలో కానీ, నిజాయితీలో కానీ వాటి మధ్య ఏ భేదం ఉందని మనం అనడానికి లేదు. వామాచారం అనేది ఎడంవైపు నుంచి, సమయాచారం అనేది కుడివైపు నుంచి అమ్మవారిని సమీపిస్తున్నది. ఒకటి సవ్య మార్గం, రెండోది అపసవ్య మార్గం. కానీ ఏ పురాతన కాలంలోనూ మహర్షి అమ్మవారిని సవ్యాపసవ్య మార్గస్థ అన్నాడు. నువ్వు సవ్య మార్గం నుంచి ప్రయాణించినా కూడా మేము నిన్ను చేరగలం, అపసవ్య మార్గం నుంచి ప్రయాణించినా కూడా నిన్ను చేరగలమని. ఇక్కడ అపసవ్యం అనే మాట సవ్యానికి వ్యతిరేకం అనే మాటలో వాడబడే తప్ప అపసవ్యం అనే దానిలో ఒక వాల్యూ జడ్జిమెంట్ లేదు. ఇది నిందార్హమైందని కానీ, ఇది మనం చేరకూడదని కానీ ఆ విధమైనటువంటి ఒక అపోహతోటి వామాచారం అనేటువంటిది ఒక మంచి మార్గం కాదు, దుర్మార్గం అనే పద్ధతిలోనూ చాలామంది వ్యాఖ్యాతలు చాలామంది భావిస్తూ ఉన్నారుగా. నేను ఎట్లా అనుకో, నేనేమనుకుంటానంటే రెండు కూడా రెండు మార్గాలు, రెండు మార్గాల పట్ల కూడా అమ్మవారికి సమానమైనటువంటి ఆదరణ ఉందని నేను అనుకుంటున్నాను. కానీ శంకరాచార్యుల వారు సౌందర్యలహరి కావ్యం రాయడంలో ఆయన ఈ రెండు మార్గాల్ని కూడా సమన్వయపరిచేటటువంటి ఒక సమస్థితిలో చేరి ఈ మార్గాలు కూడా ప్రధానం కాదు. బుద్ధుడు అన్నాడు, వేదాంతం అనేది ఏరుని దాటించే తెప్ప తప్ప మోసుకుపోవలసిన బరువు కాదు అని. దాదాపుగా శంకరాచార్యులు కూడా ఈ మార్గాలు, ఈ ఆరాధనా పద్ధతులు అనేవంటివి, ఇవి మనం కూడా వాటిని పట్టుకు వేలాడవలసినటువంటి తెప్పలు కావు. అవి కేవలం మన ప్రాప్య బ్రహ్మాన్ని చేరడానికి, ప్రాప్య వస్తువుని చేరడానికి మనం చేరవలసినటువంటి మార్గాలు తప్ప వాటిని మనం ఖండించడంలో లేదా అనుసరించడంలో ఎక్కువ కాలాన్ని వినియోగించుకోకుండా మనం పొందవలసింది, చేరవలసింది, కోరుకోవలసింది, ఆశిస్తున్నది ప్రతి ఒక్కటి ఆమె యొక్క చరణ సన్నిధే కాబట్టి దాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవాలి అని ఆయన అంటున్నప్పుడు, అందువల్ల ఆయన ఏం చేశారంటే ఎప్పటికీ బలంగా ఉన్నటువంటి సగుణ నిర్గుణ ఆరాధనా క్రమాల్లో, జ్ఞాన కర్మ పద్ధతుల్లో ఈ రెండింటి మధ్యన కూడా ఆయన ఒక సమన్వయం తీసుకురావడానికి, ఒక సమన్వయం కలిగించడానికి ఆయన సౌందర్యలహరి కావ్యాన్ని రచించారు. సౌందర్యలహరి కావ్యాన్ని నేను గత 15 ఏళ్లుగా చదువుతూ ఉన్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మంత్రశాస్త్రపరంగా, తంత్రశాస్త్రపరంగా ఏవైతే వ్యాఖ్యానాలు వస్తూ వచ్చాయో వాటిని తెలుసుకోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి కూడా నేను కృషి చేస్తూ ఉన్నాను. అయితే ఈ వ్యాఖ్యానాలు, నేను ముందే చెప్పినట్లుగా ఈ వ్యాఖ్యానాలు చాలా వరకు ఆయా సాధకులు వారి వారి సాధన క్రమంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల సంశయాల్ని నివృత్తి చేసుకోవడం కోసం, లేదా మరొకరు ఎవరి వాదనో ఖండించడం ద్వారా తమను తాము నిలబెట్టుకోవడం కోసం, తమను తాము నిశ్చయపరచుకోవడం కోసం చేసిన వ్యాఖ్యానాలలాగా నాకు అనిపించాయి. కానీ వాటి వల్ల నేను సౌందర్యలహరి యొక్క సారాంశాన్ని గ్రహించడానికి నాకు వదనంగా తోడ్పడ్డాయని నేను అనుకోను. కానీ ఈ మధ్య ఒక వారం రోజుల కిందట ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ రవీంద్ర కుమార్ శర్మ అన్న మిత్రుడు ఒక ఆయన, గొప్ప శిల్పి, చిత్రకారుడు, కళాకారుడు, వారి అతిథిగా ఉండడం సంభవించింది. అప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఈ శర్మగారు ఒక పండితుడు ఔరంగాబాద్ నుంచి వచ్చాడని ఒక శాస్త్రిగారు నాకు పరిచయం చేశాడు. ఆ పండితుడు కాశీలో వేదాధ్యయనం చేసి ప్రస్తుతం ఔరంగాబాద్లో ఉన్నట్ట. ఆయన పరిచయం చేసినప్పుడు నేను ఆయన్ని, సౌందర్యలహరి గురించి నాకు ఏదైనా ఒక మాట చెప్పండి అన్నాను. నేను నాకు ఆయన చెప్పిన వాటిలో ఒక మాట చాలా బాగా నచ్చింది. ఏమిటంటే ఆయన ఏమన్నాడంటే, సౌందర్యలహరి సమస్త విద్యల యొక్క సాధన క్రమం గురించి సకల రకాల సాధకులకి బోధించే గ్రంథము అన్నాడు ఆయన. చాలా బాగా అనిపించింది. అంటే ఒక విద్యాభిషేకమైన విజ్ఞాన సర్వస్వంగా ఆయన సౌందర్యలహరిని అభివర్ణించాడని చెప్పవచ్చు. అంటే విద్యల్లో ఒక ఆరోహణ క్రమం ఉంది, ఒక ఒక హైరార్కికల్ ఆర్డర్ ఉందన్నమాట. సాధారణమైన లౌకిక విద్యలు ఉన్నాయి, పారలౌకిక విద్యలు ఉన్నాయి, అన్నిటికన్నా అత్యున్నత స్థాయిలో ఒక మోక్ష విద్య ఉంది. సౌందర్య లహరి అన్ని సాధనలకి కూడా సమానమైనటువంటి ఒక పాత్రనిచ్చింది, ఒక స్థానాన్ని ఇచ్చింది. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు మరొక విషయం కూడా చెప్పారు అని నాకు తర్వాత అనిపించింది. అదేమిటంటే, ఒకే సాధకుడు ఒకే సమయంలో లేదా అతని సాధన క్రమంలో వివిధ రకాల మెట్టుపై మెట్టెక్కుతూ అతడు ముందుకు వెళుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు సాధకుడు తన సాధన క్రమంలో పైనుంచి కిందకి రావచ్చు, ముందుకు వెళ్ళవచ్చు, వెనక్కి జరుగుతూ ఉండవచ్చు. ఏ స్థితికి వెళ్ళినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, అక్కడి నుంచి అతను ఏ ప్రాప్య వస్తువు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడో దాని గురించి జ్ఞానాన్ని మళ్ళా అతడిలో మేల్కొలిపే విధంగా సౌందర్య లహరి కావ్యం ఉంది అని నాకు అనిపిస్తూ ఉన్నది. అందుకనే 98వ శ్లోకంలో ఆయన ఇట్లా అన్నారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. వేదం తెలిసిన వంటి వాళ్ళు నిన్ను సరస్వతిని, లక్ష్మి అని, పార్వతి అని పిలుస్తారు. కానీ నువ్వు ఈ ముగ్గురు కంటే వేరైనటువంటి దానివి. త్రిపుర అంటే త్రీ అనే దానికంటే, మూడు అనే దానికన్నా కూడా పుర అంతకంటే ప్రాచీనమైన దానివి. నువ్వు మూడు అనే దానికన్నా కూడా ముందటి దానివి. ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నాడు పోతనామని. పరబ్రహ్మైన సదాశివుని పత్ని అయినటువంటి చంద్రకళను ఉపాసించబడే శ్రీవిద్య అయినట్టు నువ్వు మహామాయవి, చెప్పన అలవకాందానివి, దేశకాలాల పరిమితులు లేనిదానివి, అటువంటి మహిమ కలిగిన దానివై వర్ధిల్లుతున్నావు. అటువంటి మహామాయగా నువ్వు విశ్వానతని భ్రమింపజేస్తున్నావు. వేద విధులు నిన్ను ఎన్నో పేరులతో పిలుస్తున్నప్పటికీ కూడా నువ్వెప్పుడు ఒక్కదానివే అని నా తాత్పర్యం అన్నమాట. పరమ ప్రాప్యమైనటువంటి ఆ బ్రహ్మం లేదా ఆ స్థితి లేదా ఆ సత్యం, అది యథార్థాన్ని గుణాతీతం. దాన్ని మనం వివరించలేం, వర్ణించలేం, చూపించలేం. అందుకనే రామకృష్ణ పరమహంస అన్నట్లుగా ఆ బ్రహ్మానుభవం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఎంగిలిపడింది, కానీ ఒక బ్రహ్మానుభవం అనేది మాత్రం ఎంగిలిపడలేదు. ఎందుకంటే దాన్ని ఎవరు వివరించలేరు అన్నాడు ఆయన. దాన్ని నిర్గుణం అంటాం మనం. కానీ కేవలం నిర్గుణం అంటే అసలు గుణాతీతమైనటువంటి, దాన్ని మనం పోల్చలేనటువంటి, చెప్పలేనటువంటి, వివరించలేనటువంటి ఆ రూపం ఏదైతే ఉందో దాన్ని మనం సరాసరి యథార్థంగా పొందలేం మనం. దాన్ని పొందటానికి మనకి ఒక ఉపాధి కావాలి, ఒక గుణగణాలు కావాలి, రూపం కావాలి. దాన్ని మనం సగుణ అంటున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సగుణ, నిర్గుణ అనేవి రెండు వేరువేరు పదాలు కావు. ఆ రాత్రి నాతో ఆ శాస్త్రీజీ ఓ చాలా చక్కటి మాట నాతో ఏమన్నాడంటే, ఆయన నిర్గుణ బ్రహ్మం అనేది ప్రాప్య బ్రహ్మమే తప్ప ఉపాస్య బ్రహ్మం కాదు అన్నాడు ఆయన. అంటే నిర్గుణ బ్రహ్మం ఏదైతే నిర్గుణ స్థితి, నిర్గుణ సత్యం ఉందో అది మనం పొందవలసినటువంటి సత్యం తప్ప పూజించవలసిన స్థితి కాదు. అలాగాక సగుణ బ్రహ్మం అనేది ఉపాస్య బ్రహ్మం కూడా. నువ్వు పూజించగలుగుతావు దుర్గా దేవి, గణేశుడు, విష్ణువు, ఆంజనేయ స్వామి, రాముడు, శివుడు, ఏదో ఒక రూపంలో, ప్రతి ఒక్క రూపంలో కూడా ఆ రూపంలో సగుణ బ్రహ్మం అనేది ఒక ఉపాస్య బ్రహ్మను ఉపాసించగలుగుతావు. నీ గుణాలను ఆయన మీదకునో, ఆయన గుణాలు నీ మీదకునో తీసుకుని మీ ఇద్దరి మధ్య ఒక అభేదత్వాన్ని కల్పించుకోగలుగుతాం. ఈ విధమైనటువంటి ఉపాసన ఫలించి 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 చివరికి నీకు ఈ గుణాతీతమైనటువంటి ఒక పరమ పదానికి, పరమ స్థలానికి అది నేను తీసుకువెళ్తుంది. అటువంటి సగుణ రూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి లేదా ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తికి, ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి ఒక విద్యకి, ఆ నిర్గుణ ప్రాప్య బ్రహ్మం అని చెప్పానే, దానికి మధ్యన ఏ విధమైన అభేదం లేదు అని చెప్పడంతో సౌందర్య లహరి కావ్యం అంతా కూడా ప్రారంభమవుతుంది. సౌందర్య లహరి కావ్యంలో మొదటి 41 శ్లోకాల్ని ఆనందలహరిగాను, తర్వాత ఉన్నటువంటి 59 లేదా 60 లేదా 63 శ్లోకాల్ని సౌందర్య లహరిగాను చెప్పుకుంటూ ఉన్నారు. రకరకాల కథలు కూడా ఇందులో ప్రచారంలో ఉన్నాయి. మొదటి 41 శ్లోకాలు నందీశ్వరుడే స్వయంగా రచించాడని, శంకరాచార్యుడు వాటిని కైలాసం నుంచి తీసుకువచ్చారని, తక్కిన శ్లోకాలను ఆయన పూరించారని. ఈ శ్లోకాలకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటంటే, ఆయన ఆహ్లాదం, సౌందర్యం అనే రెండు పదాలుగా ఆయన తన మొత్తం అనుభవాన్ని అంతటినీ కూడా, అమ్మవారికి సంబంధించినటువంటి తన ఆ ఉపాసనానుభవాన్ని అంతటినీ కూడా రెండు పదాలుగా ఆయన విడగొట్టుకున్నాడు, ఆహ్లాదము, సౌందర్యం అని. ఆహ్లాదం అనేది దృశ్యం మీద కానీ, చూడడం మీద కానీ, ప్రపంచం మీద కానీ, రూపం మీద కానీ ఆధారపడినటువంటిది కాదు. ఆహ్లాదం అనేటువంటిది ఒక ఆంతరంగిక భావం, నీలో నీకు ఉదయించే భావం, బయట ప్రపంచపు యొక్క సంవేదనల మీద, బయట ప్రపంచ యొక్క ప్రేరణల మీద ఆధారపడినటువంటి సంతోషం. ఆహ్లాదం అనేటువంటిది అటువంటిది కాదు. ఆహ్లాదం అనేటువంటిది నీలో నీకే ఉదయించేటువంటిది, తన లోపల కలుగుతున్న శక్తి స్ఫురణని దానివల్ల తనలో కలిగినటువంటి ఆహ్లాదాన్ని ఆయన మొదటి 41 శ్లోకాల్లో ఆయన చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిర్గుణ ఉపాసన. ఎందుకంటే దీనికి బాహ్య ఆధారాలు ఏమీ లేవు, బాహ్య ప్రేరణలు ఏమీ లేవు, బాహ్య రూపం కాదు, బాహ్య గుణగణాల మీద ఆధారపడినటువంటిది కాదు. అందువల్ల ఆహ్లాదలహరి అది ఆనందలహరి. ఉపనిషత్తుల యొక్క మొత్తం సారాంశం అంతా కూడా మూడు పదాల్లో చెప్పాలంటే మొదటిది అభయం, రెండవది అమృతం, మూడోది ఆనందం. సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే శంకరాచార్యులు చాలా సూక్ష్మంగా సంకేతప్రాయంగా వాడిన పదం హరిహర విరించాదిభిహి అనడంలో, ఆదిభిహి మొదలైన వాళ్ళు అనడంలో, అంటే అనంతమైనటువంటి సాధక పరంపరను ఆయన సంకేతపరిచాడు. తన అర్చా పద్ధతిని, తన క్రమాన్ని, తన ఆరాధనా క్రమాన్ని ఆయన వాళ్ళందరూ తర్వాత పెట్టుకున్నాడు. నాకు చాలా సౌందర్యలహరి వ్యాఖ్యానాల్లో కనబడినటువంటి విషయం ఏమిటంటే అక్కడ ప్రతి ఒక్క సౌందర్యలహరి వ్యాఖ్యానంలో కూడా ప్రతి ఒక్క వ్యాఖ్యాత కూడా ఎక్కడో చోటు తెలుసో తెలియకో మరొక ఆరాధనా పద్ధతి నిందించడం కనబడుతుంది. నిందించినటువంటి ఆరాధనా పద్ధతి ద్వారా, నిందించినటువంటి వినయం ద్వారా మాత్రమే నువ్వు అమ్మవారిని చేరగలుగుతావు అనేటువంటి ఒక భావన ఇక్కడ కనబడుతుంది. ఈ హరిహర బ్రహ్మాదుల యొక్క ఆరాధనా క్రమాన్ని రెండో శ్లోకంలో చెప్తూ తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యేనం భజతి భజితోద్ధూలన విధిం. బ్రహ్మ నీ పాదకమలాల్లో పుట్టినటువంటి సూక్ష్మమైన పరాగాన్ని, ఆ పరాగ రేణువుని సంగ్రహించి లోకాలను నిర్మిస్తున్నాడు. ఈ పరాగ కణాన్నే ఏదో ఒక విధంగా విష్ణువు తన 1000 తలలతో మోస్తున్నాడు. ఈశ్వరుడు ఆ పరాగాన్నే మెదిపి చిదిపి భస్మధారణ చేస్తున్నాడు. ఆనందలహరి శ్లోకాల్లో 41 శ్లోకాల్లో చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు తంత్ర ప్రతిపాదితమైనటువంటి కుండలిని విద్య గురించి, షట్చక్ర రూపం గురించి, షట్చక్రాల గుండా జ్ఞానోదయం కావడం గురించి ఆయన చాలా స్పష్టంగానే మాట్లాడారు. అందులో తంత్రశాస్త్ర పరిభాష ఉంది. షట్చక్ర ఆరాధన చేస్తూ వచ్చారు, దాన్ని సమయాచార ఆరాధనగా చేశారు అని విద్వాంసులు చెప్తున్నారు. వామాచారం అంటే కౌల మార్గం, వాళ్ళు ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని, కుండల్ని ఆరాధన చేసేవంటి వాళ్ళు, బాహ్య రూపంలో బాహ్య పద్ధతుల్లో దేవి ఆరాధన చేసేవాళ్ళు. సమయాచారులు అట్లా కాకుండా వైదిక పద్ధతుల్లో, ప్రక్షాళితమైన పద్ధతుల్లో, శుభ్ర పద్ధతుల్లో, సవ్య పద్ధతుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసేవారు. ఆయన ఈ బయట ఉన్నటువంటి లేదా మూలాధారంలో ఉన్నటువంటి ఒక ముడి శక్తిగా ఉన్నటువంటి ఆ శక్తిని చాలా వరకు సబ్లైమ్ చేసుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి, సంస్కృతీకరించుకోవడానికి ఆయన ప్రయత్నం చేసిన విషయం మనకు కనబడుతూ ఉంటుంది. కానీ అలాగని ఆయన అక్కడితో ఆగలేదు. ఆయన దాన్ని ఏం చేశారంటే దాదాపుగా ఆ క్రమంలో ఈ ఆరాధనా క్రమాలకు అతీతమైనటువంటి, అంటే ఏమి చేసినా సరే నువ్వే, ఏమున్నా సరే నువ్వే, నువ్వే సమస్తం అనేటువంటి ఒక భావం, నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నింపవే దీను నిన్న అన్నట్లుగా నువ్వే అనేటువంటి ఒక భావన చెప్పడం కోసం కూడా చాలా గొప్ప శ్లోకాలు ఆయన చెప్పారు. ఆనందలహరిలో ఆయన తన శ్లోకాలన్నింటిలో కూడా అత్యున్నత భూమికి చెందిన శ్లోకంగా మనం 27 శ్లోకాన్ని చెప్పవచ్చు. అది జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దశ సపర్యా పర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. నేను ఏం చెప్పినా కూడా అదే మంత్ర జపం, అదే జపం. నేను ఏ పనులు చేస్తే, నా చేతులతో చేసే ప్రతి ఒక్క పని కూడా నీ పూజలో ఉపయోగించే ఆవాహనం, ధ్యానం, ఆసనం వేయడం, కూర్చోబెట్టడం, నమస్కారం చేయడం లాంటి వివిధ ముద్రారచనలుగాను, నేను అటు ఇటు తిరగడమే ప్రదక్షిణంగాను, తినడం అనేటిదే నీకోసం ఆహుతి పేల్చడంగాను, పడుకోవడమే సాష్టాంగ ప్రణామంగాను, నేను శబ్ద స్పర్శ ఇటువంటి సుఖాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సుఖాలన్నీ కూడా ఆత్మార్పణ బుద్ధి దశగాను, నేను చేసే ప్రతి ఒక్క పని కూడా నీ పూజకి మారుగానే అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పడం అన్నమాట. నిర్గుణోపాసన యొక్క పరమ కైవల్య పదం ఇటువంటి స్థితి. ఆనందలహరి 41 శ్లోకాల్లో పూర్తిగా నిర్గుణ రూపంలోనూ లేదా ఒక గుణాతీత రూపంలోనూ మాత్రమే ఆయన అమ్మవారిని స్తుతించారని కూడా మనం అనడానికి లేదు. అందులో చాలా అత్యున్నతమైనటువంటి, కేవలం హృదయంగము మాత్రమే కాకుండా నేత్రానందకరమైనటువంటివి, మనం విజువలైజ్ చేసుకోగలిగినటువంటి అవకాశం కలిగినటువంటి శ్లోకాల్లో కూడా ఆయన అమ్మవారిని వర్ణించని ఉన్నాయి. ఉదాహరణకి 15 శ్లోకం శరజ్జ్యోత్స్నా శుభ్రాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృనత్వాం నత్వా కథమివ సతాం సంనిదదధే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణ భణితయః. అంటే శరత్కాలం లాంటి వెన్నెల్లాగా నిర్మలమైంది, చంద్రుడితో కూడుకున్న నీ కేశరాశిరే కిరీటంగా కలిగింది, స్ఫటికాలతో నిర్మితమైన జపమాల, పుస్తకం హస్తంలో కలది అనే నిన్ను ఒక్కసారి నమస్కరించిన సజ్జనులకు తేనె తాలూకు, పాల తాలూకు, ద్రాక్ష పండ్ల తాలూకు మాధుర్యాన్ని వహించేవంటి వాక్కులు ఎట్లా సన్నిహితం కావు అని. శంకరాచార్యుల సౌందర్యలహరిలో, ఆనందలహరిలో చెప్పినటువంటి శ్లోకాల్లో ఒక సౌందర్యం, రూప సౌందర్యమే కాక భాషా సౌందర్యం కూడా ఆయన వాడిన పద, ఈ శిఖరిణీ వృత్తంలో రాసినటువంటి శ్లోకాలు ఇవి. ఆ సంస్కృత పద ప్రయోగం, ఆ పదబంధాలు కూడా చాలా అందమైనటువంటి, ఒక విధంగా చెప్పాలంటే మా మాస్టర్ ఎప్పుడో శరభయ్య గారు చెప్పారు, కాళిదాసు యొక్క కవిత అమ్మవారి రూపంలో ఉన్నటువంటి కవిత అయితే శంకరాచార్య యొక్క కవిత సాక్షాత్ శివస్వరూపమే అని. అందుకనే ఒక ఐతిహ్యం కూడా ఏముందంటే శంకరుడే శంకరాచార్యుల రూపంలో సౌందర్యలహరి గానం చేశాడు అని. ఒక శివుడే సంస్కృత శ్లోకం రాస్తే ఎలా ఉంటుందనే దానికి శంకరాచార్య యొక్క శ్లోకాలే నిరూపణ అని మా మాస్టర్ నాతో అన్నారు. ఇది చూడండి, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంత కతిచిత్ అరుణామేవ భవతి విరించి ప్రయస్యాస్ తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజన మమీ. అంటే కవిశ్రేష్ఠుల చిత్తం అనే పద్మవనానికి లేత ఎండ కాంతి వంటి ఎర్రని కాంతి కలిగిన నిన్ను, అరుణ అనే పేరు గల నిన్ను సజ్జనులు కొంతమంది ఎవరైతే సేవిస్తారో వాళ్ళు బ్రహ్మ యొక్క ప్రియురాలైన సరస్వతి యొక్క తరుణ శృంగార రస ప్రవాహ గంభీరాలైన వాక్కుల చేత చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 42వ శ్లోకం నుంచి సౌందర్యలహరిలో దాని సౌందర్యలహరి అని అన్నారు. రామాయణంలో సీతాదేవి యొక్క అన్వేషణకు సంబంధించినటువంటి ఆ భాగానంతటి సుందరకాండ అన్నారు, సౌందర్యలహరి అన్నారు. ఈ రెండింటి మధ్య పోలికల్ని పోల్చినటువంటి విద్వాంసులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. ఒక అమ్మవారి యొక్క ఉనికిని బయట ప్రపంచంలో అన్వేషించడాన్ని ఒక సౌందర్య సంబంధమైన భావంగా మనం చెప్పవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా లంకలో అమ్మవారిని వెతకడానికి ప్రయత్నం చేశాడైన. సౌందర్యలహరి బాహ్య ప్రపంచానికి, బాహ్య ప్రపంచ పోలికలతోటి అమ్మవారిని స్తుతించినటువంటి భాగంగా మనం చెప్పవచ్చు. బాహ్య ప్రపంచంలో ఆమె చూడడం, ఆమె యొక్క బాహ్య రూప వర్ణన కూడా చేయడం, శరీర వర్ణన చేయడం, అంగ ప్రత్యంగ వర్ణన చేయడం, ఇటువంటి రెండవ భాగాన్ని సౌందర్యలహరిగా మనం భావించినట్లయితే అమ్మవారి యొక్క సౌందర్యం ఏ విధంగా అయితే సకల రస నిశ్చందంగా ఉంది, అన్ని రసాలు అందులో తొణికిసలాడుతున్నాయని చెప్పడానికి 51వ శ్లోకంలో శివే శృంగారాద్ర తదితర జనే కుస్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభిత సరసిరుహ సౌభాగ్యజైని సఖీషు స్మేరా తే మయి జనని దృష్టి సకరుణ అనే శ్లోకంలో ఇట్లాంటి ఒక అందమైనటువంటి వర్ణన కనబడుతున్నమాట. ఓ జనని, నీ దృష్టి సదాశివుడియందు శృంగార రసాద్రంగా ఉంది. ఆయన కాక తక్కిన మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆయన కాని వేరే మరెవ్వరి పట్ల అయినా కూడా, ఎటువంటి వాళ్ళ పట్ల అయినా కూడా అది జుగుప్స కలిగి ఉంది. గంగ పట్ల సరోష, సవతి పట్ల ఉండేటువంటి ఒక రోషం కలిగి ఉంది. శివుడి యొక్క నడవడిక పట్ల విస్మయం కలిగి ఉంది. శివుడి ఆభరణాలైనటువంటి సర్పాల వలన భీత భయం కలిగినటువంటిది. పద్మం యొక్క సౌందర్యాన్ని జయించేటువంటిది అతిశయభావం అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న శ్లోకం వంటి మరొక అత్యున్నత శ్లోకం 93వ శ్లోకం. అరాలా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాగాత్రే దృషదివ కఠోరా కుచతటే భృషం తన్వీ మధ్యే పృథురపి వరారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణ. ఆమె ఎట్లా ఉందంటే, ఆమె కేశాల్లో వంకర కలిగి ఉందంట, ఆమె మందహాసంలో సరళంగా ఉందిట, దేహం శిరీష పుష్పంలాగా దేహంలో మాత్రం మృదువుగా ఉంది, స్తన ప్రాంతంలో శిలవలే కఠినంగా ఉంది, నడుము ప్రాంతంలో చాలా సన్నగా ఉంది, నితంబ ప్రాంతంలో విశాలంగా ఉంది. ఇది ఒక రకమైనటువంటి స్థల సంకేత పదాలు. ఇరుకుతనం, కఠినత్వం, విశాలత్వం, వంకరతనం, సారళ్యం, ఒక స్పెషియల్ క్యారెక్టరిస్టిక్స్ అందులో మేనిఫెస్ట్ అవుతున్నాయి. కానీ ఇట్లా మేనిఫెస్ట్ అవుతున్నటువంటి ఈ లక్షణాలన్నిటి వాటికి సహజంగా శుభ అశుభ గుణాలు కలిగిన కావు. ఇరుకుగా ఉంటే అశుభమని కానీ, విశాలంగా ఉంటే శుభమని కానీ కాదు. వివిధ రకాలంటే స్థల సంకేతాలు, స్థల సూచకాలు. కానీ వీటన్నిటి ద్వారా ఏమి చివరికి మనకి తెలుస్తున్నదంటే కాచిత్ కరుణ. ఎటువంటి కరుణ అంటే, ఒకప్పుడు మన పట్ల చాలా కరుణ కలిగిన, దయ కలిగిన వాళ్ళు ఒకప్పుడు కఠినంగా ఉంటారు, ఒకప్పుడు హృదయ ఔదార్యంతో ఉంటారు, ఒక్కొక్కప్పుడు తీక్ష్ణంగా ఉంటారు, ఒకప్పుడు మృదువుగా ఉంటారు, ఒకప్పుడు సరళంగా ఉంటారు, ఒకప్పుడు కుటిలంగా ఉంటారు. ఈ రకరకాల గుణగణాల యొక్క విన్యాసం అంతటి ద్వారా నాకు తెలియవస్తున్నది ఏమిటంటే కాచిత్ కరుణ, ఒకనొక కరుణ. సౌందర్యలహరి ప్రధానంగా కవిత్వం, తంత్రశాస్త్ర గ్రంథం, మంత్రశాస్త్ర గ్రంథం తరువాత శంకరుడు కవి. ఆయన కావ్యాల వల్ల, స్తోత్రాల వల్ల ఆయన పదే పదే తెలియచేస్తున్నది ఏమిటంటే తనలో ఉన్నటువంటి ఆ హృదయ లక్షణాన్ని, ఆ హృదయ గుణాన్ని, ఆ కవిత్వ గుణాన్ని ఆయన మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఆయన తాత్వికుడుగా నిర్గుణ బ్రహ్మాన్ని సాధించిన వాడిగా మనం గుర్తించినట్లయితే, కవిగా సగుణ బ్రహ్మాన్ని మన దగ్గర తీసుకొచ్చిన వాడిగా మనకు కనబడుతూ ఉంటాడన్నమాట. ఒక రమణీయార్థ ప్రతిపాదకమైనటువంటి ఒక శ్లోకంగా సౌందర్య లహరి ఎలా కనబడుతుందని చూసినట్లయితే, అద్భుతమైనటువంటి ఊహాశాలీనత కలిగినటువంటి శ్లోకాలు అందులో మనకి చాలా కనబడుతూ ఉంటాయి. పదప్రయోగాలు కానీ, ఆ భావన కానీ, ఆ ఊహించగలిగిన శక్తి కానీ, కల్పించగలిగిన శక్తి కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి 46వ శ్లోకం చూడండి. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యా సన్యాసాదుభయమపి సంభూయ చమిధ సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరః. అందమైన నీ లలాటం తలయందు దాల్చబడిన దానికంటే వేరైన రెండవ చంద్ర బింబం లేదా నెలవంకాన్ని నేను అనుకుంటూ ఉంటాను. ఈ రెండు చంద్రఖండాల్ని సరిగా తల్లకిందులుగా కానీ కలిపినట్లయితే పండు వెన్నెలతో నిండినటువంటి పూర్ణ చంద్రుడు అవుతాడు అని. ఇంత అద్భుతమైనటువంటి తాత్వికంగా, తాంత్రికంగా, మంత్రశాస్త్రపరంగా, అన్నిటికన్నా ముఖ్యంగా కవిత్వపరంగా అత్యున్నత పరిణతి సాధించినటువంటి, అత్యున్నత వికాసం చెందినటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచించి దేవిని కీర్తించి ఆయన చిట్ట చివరు ఏమన్నారంటే, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధా సూతేశ్చంద్రోపల జలల వైరగ్యరచన స్వకీయైరంభోభిస్సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవస్జనని వాచాం స్తుతిరియం. అమ్మా, నీ సంబంధమైనటువంటి వాక్కుల చేత దీపాల వెలుతురుతోటి సూర్యుడికి నీరాజనమిచ్చినట్టుంది, చంద్రుడికి చంద్రకాంత శిలలయందు ఊరిన సాధారణమైనటువంటి జలాలతోటి అర్ఘ్యమిచ్చినట్లుంది, సముద్రుడి జలాలతోటి సముద్రుడినే తృప్తి చేయడానికి ప్రయత్నించినట్టుంది. ఈ వాక్కులు నీవి, ఈ ఉపమానాలు నీవి, ఈ ఊహలు నీవి. ఎందుకంటే ముందే చెప్పాను, మొట్టమొదటే ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క వికాసం, ప్రతి ఒక్క భావం, ప్రతి ఒక్క కదలిక అమ్మవారు కాందేది. నేను ఏది పలికినా, ఏ ఊహ చేసినా, ఏ మాట చెప్పినా, ఏ సంకల్పం చెప్పినా, ఏ పోలిక తీసుకువచ్చినా, ప్రతి ఒక్కటి కూడా నీదే, నువ్వే. కానీ ఒక తేడా ఏమిటంటే, నువ్వు వీటన్నిటి మించినటువంటి విస్తృతమైనటువంటి అనంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రూపానివి. నీ నుంచి సంగ్రహించినటువంటి ఈ ఊహలు, ఈ మాటలు, ఈ పలుకులు, ఇవన్నీ కూడా నీ నుంచే తీసుకున్నవి, నీ ముందు వెలవెలబోయేటువంటివి. ఏ విధంగా అయినా కూడా నా వాక్కులు నీ ముందు వెలవెలబోయేవే అని చెప్పడం, నిన్ను స్తుతించడం ద్వారా, నీ ఆనందలహరిలో, నీ సౌందర్యలహరిలో జలకమాడడం ద్వారా నన్ను నేను పునీతుని చేసుకున్నానని చెప్పడం వంటిది. ఏమైనప్పటికీ సౌందర్యలహరి కావ్యం సంస్కృత సాహిత్యంలోనూ, భారతీయ ఆధ్యాత్మిక సాధన క్రమంలోనూ కూడా ఒక విశిష్ట సంఘటన, పదే పదే అధ్యయనం చేయవలసిన, మననం చేయవలసిన, అర్థం చేసుకోవాల్సిన కావ్యంగా ఇది సాధకులందరికీ కూడా ఒక జీవితకాలపు సహచరిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను.